చిన్నయాన్ని మనం ఆనందంగా అనుభవించాలి.
మనం ఆనందంగా అనుభవించాలి. భోజనం పెట్టుకున్న తర్వాత ఇది ఎందుకు చేశారు, అది ఎందుకు చేశారు, ఇది ఎలా చేశారు, అలా చేశారు అంటే భోజనం బాగుంటుందా, ఆకలి కొన్నవాడు అవన్నీ ఆలోచిస్తాడా, గబగబా కలుపు తినేసా ఎంత మంచి భోజనం పెట్టారండి అంటారు. ఆకలేని వాడు ఏం చేస్తాడు, వండారు కానీ వంకాయ కొంచెం రౌండ్ ముఖకు వస్తే బాగుండు అంటాడు ఒకడు. ఏమండి ఏ ముఖం వస్తాయంటే ఉడిక ఉడకబెట్టే ఏం చేయాలి దానిలో ఏంటి అల్లం కారం పెట్టాల్సింది ఇంకోటి ఏదో పులుసు చేశారు అంటారు. ఏమంటే ఆకలి కొన్నవాడు పనా అది, ఆకలి కొన్నవాడు ఏం చేస్తాడు తీసుకుంటాడు అంతే, కావాల్సింది తీసుకుంటాడు అక్కర్లేని వదిలి పెట్టేస్తాడు, ఇక్కడికి భగవంతుడు ప్రసాదం అనుకుంటాడు. అలాగే మన జీవితం కూడా వడ్డించిన విస్తరి, మన జీవితం కూడా వడ్డించిన విస్తరి, వడ్డించిన విస్తరిని మనం అందులో గబగబా భగవంతుని తలుచుకుని భగవత్ ప్రేరితం భగవంతుడు గారు ఇంత ప్రసాదించాడు, ఇన్ని ఉన్నా అనుభవించడానికి మనకి జీవితం ఇచ్చాడు. ఈ జీవితం అంతా లేకపోతే మనం అవన్నీ మనం అనుభవించాలి. మంచి జీవితం ఇచ్చాడు మనకి. అందుకని గొప్పది ఏంటంటే నీ జీవితమే, ఎవరి జీవితం వాళ్ళకి గొప్పది. ఆ జీవితం బాగుంటేనే తత్మావని దేవుడో దయ్యం, దెయ్యం వికృతి, దేవుడు ప్రకృతి కదా. అందుకే దేవుడో దైవం, దేవుడు ఏడు పనులు వాడినవండి, దేవుడు ఎవరు నేనున్నామండి, వీడు బాగుంటే అన్ని బాగుంటాయి, వీడు బాగోలేదనుకోండి నేను బాగుంటాయా, ఏమీ బాగుంటుంది, వీడు బాగుండదు ముందర, వీడి కోసం ఇంకొకటి మళ్ళీ ప్రాకులాడాలి బాగు చేయడానికి. కానీ భగవంతుడు మనకి ఇచ్చాడు ఆ ఈ కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగని పనులన్నీ మానేసి కూర్చుంటారంటే కూడా శ్రీ గురుదేవులు ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. ఎలా అంటుండేవారు, నువ్వు పని మానేసి నువ్వు ఇక్కడ ఆశ్రమంలో కూర్చుంటానంటే సోమరితనం అంటారు దాన్ని. నీ కొంత స్వధర్మం ఉంది, ఆ స్వధర్మాన్ని నెరవేర్చుకో, నెరవేర్చుకుని రా మళ్ళా. దానికి మొన్న కూడా చెప్పినట్టున్నాను, కుడి చేయి ఎడం చేయి, రెండు చేతులు భగవంతుడి పాదాల దగ్గర పెట్టు, పనితో పని ఉన్నప్పుడు కుడి చేయి తీసుకెళ్లి పని చేసుకురా, తిరిగి మళ్ళా తీసుకొచ్చి కుడి చేయి కూడా ఎడం చేయి. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు, భగవంతుడు నీలో ఉన్నటువంటి ఉనికిని, నీలో ఒక భగవత్శక్తి ఉంది, ఆ భగవత్శక్తిని అదే నీ ఉనికి, ప్రాణం అనేది ఉనికి. ప్రాణం ఎవరికైనా కనిపించి చూశారా, డాక్టర్ గారు కూడా చూడలేదు, ఎంత డాక్టర్లుగా ఆ స్పెషలిస్టులు ఎవరు లేరు, ప్రాణాన్ని చూసే వాళ్ళు ఎవరు లేరు. ఏదో వాళ్ళు నేర్చుకున్న దానికి ఇక ట్రీట్మెంట్ చేస్తారు తప్ప ప్రాణాన్ని నిలబెట్టేవాడు ఉండడు. ఇంకా అయిపోయింది మొన్న ఎవరో ఒక ఒకళ్ళు భీమరలో మళ్ళీ మళ్ళీ చంపకక్కని ఇంకేముంది వెళ్ళిపోతుంది, మూడు రోజులు మూడు గంటల్లో వెళ్ళిపోతుంది అన్నారు. ఆవిడ మూడు రోజులైంది వెళ్ళలేదు, వీళ్ళు అలాగా ఆక్సిజన్ మీద ఉంది అలా చూస్తూనే ఉన్నారు. ఆమెమో పిలుస్తుంది నన్ను, మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి కదా, వెళ్లే వరకు ఉన్నారు ఆవిడ పాపం. నిజం చెప్పలేదురా, నా చేతిలో వెళ్ళిపోయిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళి అది కాస్త తీర్థం ఇచ్చాను. ఏమే అమ్మా వచ్చానే, నేను ఎత్తుకు మోసారు కదా వచ్చాను నేను అన్న, నా చిన్నప్పుడు ఎత్తుకు మోసారు వెళ్ళి అందరూ, నేను వచ్చాను అంటే పక్క వాళ్ళు కూడా బాబు చేచ్చారు చూడు అంటే వెంటనే కళ్ళు తెరిచి చూసింది. నేను డ్రాప్ వేయడానికి కూడా తీర్థం కాబట్టి అడ్డుపడుతున్నామన్నా నేను భయ్య వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం తీర్థం ఇచ్చాను. అంతా ఇచ్చిన తర్వాత చక్కగా అలా చూసి దీర్ఘశ్వాస పీల్చుకుని, అప్పుడు దాకా ఎవరొక చోట్లేదు వాళ్ళు, దీర్ఘశ్వాస పీల్చుకుని చక్కగా నేను ధ్యానం చేసుకుంటున్నాను. నామం గట్టిగా చేస్తున్నావు, ఓం బాబు ఓం బాబు ఒక నామం అందరం కలిసి పాడే అలవాటు కదా, వాటి చక్క దీర్ఘశ్వాస తీసుకుంది ఒకసారి మళ్ళా అలా ఉంది చెప్పేసి చూసి బాగుంది అంతే. ఏంటి మరి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అంతకుముందు ఏ రోజు గారు వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి రాను చూడను, ఇంకా ఉందా ఈ బాడీ వెళ్ళిపోతుంది అనుకునే అన్ను, ఇంకెంతండి కష్టం అండి అన్ను అని. ఏమయ్యా భాస్కర్ రావు కొంచెం ధైర్యంగా ఉండి, ఏం పర్వాలేదు మరి ఏం చేస్తాం, వాడు ఇంకా కష్టం అనేది అన్ను అన్న తర్వాత జస్ట్ డాక్టర్ లేండి వెళ్ళినప్పుడు సరే ఇది అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ అప్పుడు వీళ్ళు అన్నారు అయిపోయింది అయిపోయింది అన్నారు. మనం కాదు అనడం, డాక్టర్ గారిని పిలవండి ఆయన ముద్ర చేయాలన్న, ఆయన మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయన వచ్చాడు ఫోన్ చేసి ఆయన చూశాడు, ఆయన చూసి నాకు కూడా అప్రయత్నం ఆయన డాక్టర్ అని తెలియదు చేయించాడు, పక్కన కూర్చుందని చూసి చేయించాడు, నాకెంత సిగ్గేసింది ఎప్పుడు మామూలుగా మగవాళ్ళు చేయమని కదా ఆయన ఎలా అనేసరికి ఏంటో ఆ మూమెంట్ లో ఆవిడ వెళ్ళిపోయిన స్థితిలో తర్వాత ఇప్పుడు ఎంత సిగ్గుపడుతుంది ఏంటి ఆయన చెయ్యిస్తే ఇచ్చాడు నేను ఎందుకు ఇచ్చాను చెయ్యను చేయించాడు ఆయన షేక్ హ్యాండ్ అనమాట, డాక్టర్ అని తెలియదు నాకు అది షేక్ హ్యాండ్ ఇచ్చి అయిపోయింది మీ అమ్మగారు రాబట్టి సరిపోయిందయ్యా, లేకపోతే పాపం అలా కొట్టుకుంటున్నారు. దగ్గర వాళ్ళు కూడా వెళ్ళేసరి గుళ్ళు గోల, బాబాయ్ చూడలేకపోతున్నామమ్మా ప్రాణంతో కొట్టుకుంటా అంది ఆవిడ. ఎందుకు పంపించాడు ఈ పెద్ద ఆయన కాయిన్ని, ఆయన ఏం చేసుకుంటాడో తెలియదు మనకి, తృప్తిగా వెళ్ళింది. చుట్టూ పిల్లలు కూడా ఆనందంగా తృప్తి పడ్డారు, ఆనందంగా కార్యక్రమం చేయించుకుని. ఇది ఎందుకు చేతిలో ఉంది మన ప్రాణం? ఇప్పుడు నాకు చచ్చిపోవాలి ఉందంటే పోతుందా? పోదు. నేను ఉండాలంటే ఉంటుందా, వచ్చినప్పుడు ఉండదు. అంతే, అది వాడి మన తాళాలు వాడి చేతిలో ఉండే ప్రణాళిక భగవంతుడిది. ఒక అవ్యక్తమైన శక్తి ఒక సృష్టికి అవ్యక్తాన్ని గుర్తించడానికి వ్యక్తంగా పంపించింది మన. అసలు విషయం అది అక్కడ. ఈ వ్యక్తం లేకపోతే అవ్యక్తాన్ని మనం గుర్తించలేము. లైట్లు లేవండి, ఇల్లంతా వైరింగ్ చేశారు, కొత్త ఇల్లు ఇల్లంతా వైరింగ్ చేశారు అండి. మీ ఇంటికి కరెంటు పెట్టుకున్నారా అండి అంటే పాప ఆయన చెప్పుకుంటాడు, రామకృష్ణ ఏమంటాడు, ఇల్లంతా కరెంటు పెట్టుకున్నామండి, అయ్యో వైర్లకి ఎంత ఖర్చు అయింది అనుకున్నారు. ఏమండి అయితే బయట నుంచి కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చేశారండి అండి, ఇచ్చేసామండి అని తిరిగి అందరూ వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత బేస్మెంట్కి వచ్చారు, బేస్మెంట్కి వచ్చిన తర్వాత అర్థం అండి చికెట్గా ఉందంట. ఏమయ్యా అంతా కరెంటు పెట్టాను, పెట్టాను కదండి, గొడవలో అన్ని వైర్లే కదా అన్నాడు. మరి నేనేంటయ్యా ఇంత చీకటిగా ఉంది అంటే ఏం కావాలి? గోళ్ళంతా వైర్లు ఉన్నాయి, వైర్లో కరెంటు ఉంది, కానీ ఏం కావాలి ఇక్కడ? కరెంటు ఉందా లేదా అంటానికి బల్బులు కావాలి, ఉపయోగించుకోవడానికి ఉపాధులు కావాలి. ఆ ఉపాధులు దానికి టచ్ చేయాలి, మళ్ళా దాని గంట లూజ్ కనెక్షన్ ఉంటే ఎరగదు, ఉందా లేదు తెలియదు. అందుకని మన ఇంట్లో కరెంటు పోయింది. మన మన బుద్ధి మన బుద్ధి గురించి కూడా ఒకసారి చెప్తాను. మన ఇంట్లో కరెంటు పోయి వెంటనే కరెంటు పోగానే ఉంటాం, రా ఒకసారి పక్కింట్లో ఉందా లేదు చూడమని అండి. పక్కింట్లో ఉందండి, ఇక అప్పుడు మన తెప్పలు చూడాలి. లేదండి పక్కింట్లో వెళ్ళి చూస్తే, పక్కింట్లో కూడా పోయిందండి, ఎదుట్లో కూడా పోయిందా? పోయిందండి అమ్మాయి అయితే అందరి కోసం. ఎంత మన స్వభావం మన ముందే మనం సిగ్గేస్తుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ కూడా. నేను నేను ఒక్కడనే పోతే బాగున్న మాట, కానీ అందరూ పోయారనుకోండి బాగలేదు అప్పుడు. ఎంత సమాచారం స్వార్థపూరితమైనటువంటి జీవితం అంటే మానవుడిదే. ఇంకా సృష్టిలో ఏ ఒక్కరిని పెట్టలేదండి, ఏ ఒక్కరికి సృష్టిలో స్వార్థపూరితమైన జీవితం పెట్టలే. మానవుడు ఏం చేస్తాడు? ఉన్నదాన్ని మారుస్తాడు. పశువులు గడ్డి తింటే ఉన్నట్టుండి, పక్షులు ఉన్నట్టుండి పళ్ళు తింటే, ఏం కావాలంటే అవి తింటే కదా. ఏ ఆహారం కోసం ఏటికి ఏది కావాలో, ఉప్పు కారాలు అక్కర్లేదు, పులుపులు అక్కర్లేదు, నిమ్మకాయ పాపం నిమ్మకాయలు కోసం ఎదుర్కోగలవు. ఫుడ్ స్టోర్లు లేవు వాటికి, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, ఎనపెట్లు లేవు, ఏమీ లేవు. తక్కువ సృష్టికి అందుకే మానవుడికి ఎన్నున్నాయండి, ఎన్నున్నాయి దాతున్నాయా? ఉన్నది ఏదైనా కనిపించిందంటే దాన్ని మారిస్తేనే దాని తమాషా. అది ఉన్నట్టుండేది ఏకంగా ఆ కీరా దోసకాయ తినమన్నాం అనుకోండి, ఎన్ని రోజులు తింటాడు? యాపిల్లే తినమనండి, కాస్ట్ చేసి పండు యాపిల్లే తినమని ఎన్ని రోజులు తింటాడు? కాస్త దాన్ని మేళమించి దానికి కొంచెం కొన్నాళ్ళు తిన్న తర్వాత యాపిల్కి కొంచెం కారం ఉప్పు రాసి కాస్త నిమ్మకాయ పెట్టమన్నా కూడా బాగానే ఉంటుంది. నేను కొత్తగా చెప్తున్నాను సుమ, నాకు తెలియదు. ఇప్పుడు అదేంటి, జామకాయని మార్చట్లా, దానికి కొంచెం నిమ్మకాయ ఉప్పు కారం పెడుతుంటాడా ఎక్కడ హైదరాబాద్ లో? అక్కడ పాప అందరూ రొట్టెలు వేసుకుని డబ్బులు పెట్టి మరీ కొనుక్కుని తింటారు. వాడు ఏం చేతులతో రాసుంటాడో, ఎలాంటివి ఉంటాయో, ఆయన దానికి కూడా డబ్బులు ఎక్కిస్తావు. మామూలు జామకాయ కొంటే తక్కువ ఖరీదు, ఆ ముక్కలు కొంటే ఖరీదు ఎక్కువ. అవి స్టమక్ను బాడు చేస్తాయి, ఈ ముక్కలు స్టమక్ను బాడు చేయవు. ఉప్పు కారం ఎప్పుడు కలిసిందో పులుపు, స్టమక్ లో గ్యాస్ పెరుగుతుంది. ఇదిగో నువ్వుగో తిళ్ల వైపు, నీ యొక్క విత్తల మీద ఉన్నటువంటి నీ మానసిక సంకల్పాల వైపు నువ్వు పరుగు పెడుతున్నావేమో. గ్యాస్ గ్యాస్ అంటే అబద్ధం, గ్యాస్ కొత్త కదా అంటుంది కదా, అంటాం లేదా? కడుపులోకి కూడా గ్యాస్ అయింది అవునా? తిన్న వెరక్క దాని మీద ఏమవుతుంది? పులుపులాగా బయలుదేరి గ్యాస్ ఎసిడిటీగా బయలుదేరుతుంది. అయ్యి ఆ రోగం చాలా మంది ఆటోమేటిక్ చాలా మంది. ఇంత జీవితంతో మనం ఇంత క్షణికమైనటువంటి జీవితం చేసుకుని ఇంతకేం సరిపెట్టుకుంటామా? ఒకసారి ఆలోచించండి, ఇంతేం సరిపెట్టుకుంటామా? లేదు ఇంత చేయించేటువంటి వాడు భగవంతుడు, ఒక శక్తి ఉంది, భగవత్ శక్తి ఉంది, దాని వంక మనం ఒకసారి దృష్టి మరల్చి దానికోసం ప్రయత్నం చేస్తాము. దానికోసం ప్రయత్నం చేయటమంటే డబ్బులతో, ధనధాన్య భోగభాగ్యాలతో, డాలర్లతో, బ్యాంక్ బ్యాలెన్స్ అసలు పని లేదు. నువ్వే పని చేస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, పవిత్రమైన అంతఃకరణ, పవిత్ర అంతఃకరణతోనే మనం దాన్ని చూడాలి. కానీ అంతఃకరణ అంటే మనసు, ఇంట్లోనే అంటాం కదా, ఏమంటా చెప్పక చెప్పక ఏదైనా ఒక మంచి మాట చెప్తే సరే, నువ్వే చెప్తున్నావా? మనపూర్వకం చెప్తున్నా, హృదయం నుంచే వస్తుందా? ఇంకా కొంచెం లోతైన మాట, హృదయం నుంచే వస్తుంది అన్నమాట. భగవంతుడు కూడా అదే హృదయంలో ఉంటాడని మాట ఇచ్చాడు మనకి, భగవంతుడు కూడా అదే హృదయం. అందుకని మన మనస్సు చేత మనస్సుని పవిత్రం చేసుకుంది, మనసును కూడా ఎందులో వేసుంచితే అలా ఊరుతుంది. శ్రీ గురుదేవులు ఎప్పుడు చెప్తున్నారు, అదే శనగ గింజ లేకపోతే ఆలివ్ మన దేంట్లో నానబెట్టాం, అది నిమ్మకాయ పులుసులో నానబెట్టాం, నాన పెడితే పుల్ల పుల్లగా ఉంటుంది, పంచదార రసంలో నానేస్తే తీయగా ఉంటుంది, వేప రసంలో నానేస్తాం చేదుగా ఉంటుంది. అది ఆలివ్ స్వభావం కాదు. ఏ స్వభావం? అది ఉన్న సంఘంతో ఉన్నటువంటి స్వభావం. మన మనసుని దేనిలో వేసి ఊరేస్తే ఏమన్నా విడిచిపెట్టకుండా 10 రోజులు అది ఒక రోజంతా మీరు టీవీ చూసారండి, దాంట్లో ఏదో ఒకటి అటాక్ అయిపోతుంది మన మనసుని. అది దైవత్వం పట్టవచ్చు, దుష్టత్వం పట్టవచ్చు, అవునా? హీరో వైపునే వెళ్ళొచ్చు, లేకపోతే విలన్ మీద విలన్ మీద విలన్ కాదా తయారైపోవచ్చు. చాలా దృశ్య ప్రపంచంతో అలాగే వినికిడి కూడా వింటాం, వినగా అనగా ఏమవుతుంది, వినగా ఏమైపోతుంది, ఏమో బాబు అవునేమో నన్ను చెప్తుంది కదా ఆవిడ అంటాం. అందుకని వినికిడి ద్వారా, దృష్టి ద్వారా, రూపం ద్వారా మనకి మనస్సుని కదిల్చేటువంటివి మనకి భగవంతుడు ఇచ్చాడు. ప్రథమ ఇంద్రియాలకి పెద్ద లోబడేవి కాదు, మనకు వచ్చే బాధలు, సుఖాలు, దుఃఖాలు అన్ని కూడా చెవుల ద్వారాను కళ్ళ ద్వారానే వస్తుంది. అందుకనే మన శాంతి మంత్రంలో కూడా భగవంతుడు ఏం చెప్పాడు, భద్రం కరణే భిష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్ష భర్యజత్రా శరైరంగై సృష్టువాగం సస్తనుభి యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. శాంతి మంత్రం చెప్తా. భద్రం కరుణేభి, చెవులు భద్రంగా ఉండాలి. ఏమైనా వినండి, మనకు ప్రార్థనలో మంచినే చూచుటకు, మంచినే చేయుటకు, మంచినే గ్రహించుటకు, మంచిని ఆలోచించుటకు, అలాగే వెళ్ళిందులోస్తే మంచి మంచివే వినాలి. ఎవరైనా మన కాలు శబ్దం మాట్లాడుతుంటే అక్కడ వినమని చెప్పలే, మనకు కాదది అని చెప్పి ఎవరెవరు చేయాలి? భార్యను భర్తను భార్య లాకెళ్తే రారు, ఎవరంతలో వాళ్ళకి రావాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయ్యేది. మనం మనమే ఉద్ధరించుకోవాలి, ఎవరెవరు ఉద్ధరించలేరు. కానీ పక్కనున్న వాళ్ళ దాని ఏమంటారు, దానికి సహవాసం తోడవచ్చు. కానీ డిసిషన్ తీసుకోవాల్సింది మన మనస్సే, నిర్ణయం తీసుకోవాల్సింది మన మనస్సే. అందుకని మనస్సుని అలాంటి మంచి నిర్ణయం తీసుకొని చెడు చూడకు, చెడు వినకు. మనకు అన్ని మాత్రం సూక్తి మూడు మూసుకుంటాడు ఆయన చూడండి, మూడు మూసుకున్న దాన్ని సత్యం చెప్పాడంటే ఆయన మూడు కోతుల్లో. ఇంటి ఒక కోతి చెవులు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది. మంచిని వినకు, మంచిని ఇది చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. ఎంత సత్యం ఉందండి అన్నది. అది చెడు వినకు కనకు మాట్లాడుకునేదల్లా అవి చేసేమొస్తుంది? మన ఇంటి పక్కన ఉన్న మురికి కాలువకి మన మనసుకైనా తేడా ఉంటుందా? దాని మీద దోమలు వాళ్తాయి, మన మనసు మీద అబ్బా కంపు కంపు ఎంత ఉంటుంది. కాబట్టి మంచిని వినాలి, మంచిని చూడాలి, మంచిని మాట్లాడాలి. అప్పుడు ఏ విధంగా ఫ్రిడ్జ్లో ఏ ఆకారంలో పాలు పోసి పెడితే ఫ్రీజర్లో అదే ఆకారంతో బయటికి పొదుగొచ్చినట్టుగా మన మనసు కూడా మన బిహేవియర్ని బట్టి ఆ విధంగా శాంతిగా ఆనందంగా ఉంటుంది. మన జీవితము ఒక ఆనందదాయకమైనటువంటి జీవితం, దుఃఖపూరితం ఏనాటికి కాదు. దుఃఖాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు భ్రాంతి జనితం అవుతుంది. ఎందుకని? నేను నాది అని అహంకారం అమకారాలతో కూడి ఉంటే మనసు ఏమైపోతుంది, దాని ద్వారా ఆ వాసనల చేత దుఃఖం అనేటువంటి దాన్ని పొందుతున్నాం. దాని పక్కన రాత్రింపవళ్ళు లాంటివి సుఖ దుఃఖాలు, పగలొస్తే వెలుగు, రాత్రి వస్తే చీకటి. చీకటి ఎంతసేపు చూస్తాం, మీకు బాగా తెలుసులే, స్నో సమయంలో చీకటి ఎక్కువ ఉంటుంది. బా ఎప్పుడు ఎండ వస్తుందో ఏంటో వస్తే బాగుంది బాబు, ఎండ ఎక్కువ చూస్తా ఉంటాం. ఏ కరెంటు ఉంది బయట, చీకటిగా ఉంటే మాత్రం ఏమిట, కానీ మనసు డిప్రెషన్ లాగా ఉంటుంది. అవునా? బయట కనుక నమ్ముగా ఉంటే మనసు కూడా నమ్ముగా ఉంటుంది. అందుకని సూర్యకాంతి ఎంత గొప్పదో, ఆరోగ్యప్రదం. ఎప్పుడు చెంది బయటకు వెళ్ళి చల్లదనానికి బాగుంది అనుకుంటాం, కానీ సూర్యుని కిరణాలు ఒంటి మీద పడితే అందుకనే కదా ఈ అమెరికన్ సార్లు అందరూ పాపం సముద్ర పొడిలో ఎండల్లో బట్టలన్నీ విప్పుకొని పడుకుంటారు పాపం. మనకి ఇండియన్స్ లో ఎక్కువ చక్క మంచి అది అట్లాంటివన్నీ కూడా శారీరక శరీరంలో దేహంలో బాగా ఎక్కువ పెట్టాడు దేవుడు. పాపం వాళ్ళకి అంత లేవు, అవన్నీ తెచ్చుకోవడం కోసం పాపం ఎండల్లో అలా పడుకుంటారు వాళ్ళు నూనెలు రాసుకుని. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు, కానీ దాన్ని గుర్తించడంలో ఉంది. మళ్ళీ వచ్చాం మొదటికి గుర్తింపు, ప్రతి కదలికలో గుర్తింపు. ఏదుంటే బాగుంటుంది, ఒక ఆమెకు బాగా నగలు ఉన్నాయండి, ఆరోగ్యం లేదు, సరిపోతున్నా నగలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతున్నా, ఏముండాలి తను బాగుండాలి. బాగుంటే అప్పుడు అవి ఉన్నందుకు అయినా ఈ బాగున్నా ఉన్న భయమే, వెనకాల నుంచి ఒక భయమే. నేను ఇదే కోసం అన్నది పాప ఏంటో, చాలా ఇక్కడ కూడా చాలా దొంగతనాలు పెరిగిపోతున్నాయి అంటే ఇక్కడ వాళ్ళని తెలుసా మా ఇండియన్స్ బాగా బంగారాలు ఉంటాయని, అమ్మో అది దోషమే. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు సార్, అందుకని వాళ్ళు ఏంటంటే వెళ్ళి వెనకాల పడుతుంటారు ఏంటి కొట్టేయడానికి, భయమే. డాలర్ లేకపోతే కూడా భయమే, మనం చెప్పాను కదా, లేకపోయినా కూడా లెంపక వేసి వెళ్తాడు, గోల్డ్ వేసి పెట్టుకుండో బంగారం పెట్టుకుంటారా, ఇంకా ఆలోచించే నాకు లేదయ్యా లేక గోల్డ్ పెట్టుకున్నాను చెప్పడానికి లేదు అక్కడ. అన్ని బాధే జీవితంలో పరమైనటువంటిది అంతా బాధే, కానీ తనదైనటువంటిది ఒక్కటే నిజమైన సుఖాన్ని ఇస్తుంది. అటువంటిది ప్రసాదించేటువంటి వాడు ఒక భగవంతుడు ఒకటే, గురునాథుడు ఒకటే, గురుపాదకులు ఒకటే. కాబట్టి ఎట్లాగైతే కనిపించని కరెంటుకి ఉందా లేదా అని గుర్తించడానికి మనకు ఉపయోగపడడానికి ఉపాధులు ఎలా కారణమయ్యాయో, అలాగే అనంతంగా ప్రకాశిస్తున్న ఆత్మస్వరూపానికి భగవంతుడు మనకు ఉపాధులు ఇచ్చారు. ఉపాధులు ఇచ్చి ప్రతి విషయంలో చక్కగా మంచిని సేకరించుకుంటూ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఏది పెరిగినా కంపేర్, కంపే అంటే సువాసన నుండి మీ సెంటు సువాసనలోకి వెళ్ళకండి. సెంటు ఎప్పుడైతే వేసుకుంటామో దాని వెనకే చెమటకం బ్రహ్మాండంగా వస్తుంది. కాలండి చూడండి, సెంటు అలవాటు లేని వాళ్ళకి ఎప్పుడు ఒకటే అలవాటు, అది కాలండి కొంచెం గౌరవ చెమట పడితే స్నానం చేస్తారు లోపలికి వెళ్ళి. స్నానం చేయలేందుకు వంద మంది ఏం చేస్తారంటే అటు వెళ్తూ ఇటు వెళ్తూ స్ప్రే వేసుకెళ్ళి స్ప్రే గుప్పుడు వస్తుంది, దాని వెనకాల ఒక పది నిమిషాల్లో చెమటకం కూడా వచ్చేస్తుంది. కదా నా వాసనలే వెళ్ళాలి, వెళ్లకుండా ప్రతి దానిలో మంచి 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 సువాసన ఆత్మవాసన. మనదే ఇదంతా, జగత్తు మనదే అని మన స్వరూపం సుఖం, మన స్వరూపము ఆనందప్రదమైనటువంటిది. కానీ మనసు చేరి మనసుతో వచ్చేటువంటి ఈ సహవాస దోషం చేత దుఃఖాన్ని రాసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అటువంటి దానికి మనం పరిగెత్తకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి అవగాహన చేసుకుంటూ మనకి ఉన్న జీవితంలో మనం ప్రశాంతత అనేటువంటి దాన్ని, మన సహజ లక్షణాన్ని మనం గుర్తించాలి. గుర్తించకపోతే ఎవరు ఎవరు, బయట ఉన్న పదార్థాలు నువ్వు ఖర్చు పెట్టుతుంటే ఇవన్నీ వస్తాయి, కానీ ఖర్చు లేకుండా వచ్చేది కూర్చుని ఆలోచిస్తే వచ్చేది. అది నిద్రపోవాలంటే ఏమైనా డబ్బులు పెడుతున్నావా, అది ఆకలిస్తే డబ్బులు పెట్టాలి తినడానికి అవి ఇవి కావాలి, నిద్రొస్తే దానికి కూడా డబ్బులు పెట్టాలా, దానికోసం సుఖంగా పరుపులు కావాలి, ఏసీ కావాలి, రూమ్ కావాలి, తలుపులు వేసుకోవాలి, సెక్యూరిటీ కావాలి అంటే బోర్డు డబ్బులు పెట్టాలి. ఏమండి ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాం అర్ధరాత్రి 2:30 అయింది నిద్ర వచ్చింది, అప్పుడు దానికి కూడా టికెట్ పెట్టావా నువ్వు నిద్రపోవడానికి, ఎక్కడ కూర్చున్నా నిద్రపోతారు వాడు, కాస్త భయం పొంది పక్కన హ్యాండ్ బ్యాగ్ కొంచెం సంకగానే పెట్టుకుని నిద్రపోతారు, అది కలిస్తే అది ఎవరన్నా కదిలిస్తే వీడు మెడుకు రావడం. నిద్ర ఎవరు డబ్బులు పెట్టట్లే, కానీ నిద్రలో హాయి ఉంది కదా, నిద్రలో హాయి ఉంది, నిద్ర లేవు కానీ ఫ్రెష్ గా ఉంటాం. అట్లాగే ఆ ఫ్రెష్ అంటే అది ఒక ప్రశాంతత మనసుకు లభిస్తుంది కొంచెం విశ్రాంతి తీసుకుంటే. అలాంటి విశ్రాంతిని మనం ఇగోని జాగ్రత్తలోనే ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంటే దానివల్ల సుఖము దుఃఖం అనేటువంటిది లేకుండా, కానీ ఎల్లకాలము కూర్చుని చేస్తే తపస్సు అవుతుంది. కానీ ధ్యానం కానీ అనుష్ఠానం పెట్టుకున్న ఆయన పొద్దుటే లేచి అనుష్ఠానం చేయి, తెల్లవారుజామున రాత్రి పెందకాడ పడుకో, లేదు రాత్రులు పనులునే సంపాదన చాటల్లా, సంపాదన అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం సేపు స్నానం చేసి ధ్యానం చేసి పడుకో. మా గురుదేవులు ఎప్పుడో వదిలిపెట్టలేదండి ధ్యానం, మా అంతా భోజనం వదిలిపెట్టి మానాడు. కొంతమంది అంటుంటారు ధ్యానాన్ని సమయం కుదరలేదండి బాబు, భోజనం మానేసి ఒక పూట ధ్యానం చేసుకోకపోతే భోజనం మానే, చచ్చిన భోజనం చేస్తావు కదా భోజనం తప్పకుండా ఉంటుంది, కాదు భోజనం చేయాలంటే ధ్యానం చేసుకో, ఆలోచించారు అని దేవుడు అని తేలిగ చేస్తున్నారా అనుష్ఠానం మానేసి. అందుకే రాత్రులు పడుకున్న అనుకో శ్రీ గురుదేవులు అంటుంటారు 12 దాటిందా ఆ భయం నువ్వు లేవలేవు తెల్లారుజాము కనుక అప్పుడే 12 చక్కగా ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కోలేదంటే హాయిగా స్నానం చేయి, కాస్త స్నానం చేసి ఫ్రెష్గా కాసేపు ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకుని హాయి పడుకో, ఎంత హాయిగా నిద్రపోతావు. నిన్ను ఎవరు లేవున్నాడు, తెల్లదొరలు లేవక్కర్లేదు. ఇంకోటి కూడా ఉంది, సన్నగాడు పడుకున్నా కొంచెం బద్ధకంగా ఉందండి, ఆఫీస్కి వెళ్తే తెల్లదొరలు లేస్తే ధ్యానం చేసుకుని మళ్ళీ ఒక గంట పడుకుని వెళ్ళబోయే అవకాశం ఉంటుంది. అప్పుడు 10 నిమిషాలు కూర్చు తీసినా చాలా బాగుంటుంది. బా నా అనుష్ఠానం అయిపోయిందని పడుకుంటే చాలా బాగుంటుంది. అంతేగాని అది వదలమనలేదు, ఎందుకంటే సహజ లక్షణం మనకి, దానికి ఏ డబ్బులు పెట్టక్కర్లేదు. ఈ ప్రసాదాన్ని కొందెచ్చుకోవడానికి టీవీ చూస్తారు, సీరియల్ చూస్తే ఏమన్నా కొంచెం రిలాక్స్ అవుతానేమో అనుకుంటారు. దానివల్ల రిలాక్సేషన్ కాదు, అందులో విలన్ హీరోను కొట్టుకున్న దానికి మన హార్ట్ స్పీడ్ పెరుగుతున్నది. అసమధీయులు అసమధీయులు, లేకపోతే బయట సినిమాకి వెళ్తారు, లేకపోతే హోటల్కి వెళ్తారు. ఎంత ఖర్చుతో కూడినటువంటిది, ఇది సహజ లక్షణం. నీ దేవుణ్ణి నువ్వే దేవుణ్ణి ఆశిస్తే ఆ దేవుణ్ణి, ఆ దివ్యమైనటువంటిది ఆ దేవుళ్ళో లేదు. ఆ దివ్యమైనది నువ్వు అని గుర్తింపజేసేటువంటి వాడు భగవంతుడు. అక్కడి నుంచి పవర్ని మనం గుర్తిస్తాం, పవర్ నుంచి అక్కడి నుంచే వస్తుంది, మన దగ్గర లేదని కాదు, నీ దగ్గర ఉంది. నువ్వు గుర్తించగల్లా, నువ్వు కొంచెం నువ్వు ఆశ్రయించిన ఒక భగవత్ శక్తిని ఉపాసన చేస్తే గుర్తిస్తాం దాన్ని. ఓ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ చేసే పనుల్ని పెళ్ళైన కూతురు కంగారు పడుతుంది వెళ్లిన తర్వాత. అక్కడ అర్థం చేసుకోదు, ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ తల్లి కొంచెం అది మానసిక లక్షణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక మంచి పతివ్రత శిరోమణి, మంచి అత్తవారి ఇంట్లో పేరు కొన్నది. ఆ తల్లి దగ్గర వచ్చిన తర్వాత తల్లి పనిచేస్తూ ఉంటే గమనిస్తుంది, అమ్మ చిన్నప్పటి నుంచి అత్తవారి ఇంట్లో ఉంది కదా, ఏ మాట లేకుండా ఇంత కలిసిపోయింది కదా, దానికి కారణం ఏంటి అని చూస్తుంది. పెద్దవాళ్ళు కూడా అంత ఉండాలి, ఎందుకంటే పెద్దవాళ్ళు చేసే దోషాలకి చిన్నవాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది అక్కడ సుఖం లేకుండా. అప్పుడు వెంటనే ఆ లక్షణాలన్నీ నేర్చుకుంటుంది, అమ్మ నేను ఇది చేయట్లేదు తప్పునైనా, నీ పని నువ్వు చేసుకోవాలి. అమ్మ నేనే 8:30 అక్కడికి వెళ్తే తప్పమ్మా, 8:30 లేవకూడదు, పొద్దునే లేవాలరా, లేచి భర్తకి ఏం కావాలో చూసి పంపించిన తర్వాత అప్పుడు కాబట్టి ఉద్యోగాలు చేయకోండి, లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకో హాయిగా. అప్పుడు తర్వాత పగలంతా అప్పుడు ఉంటే ఎవరు కాదన్నా నిన్ను అని ఇలాంటివన్నీ చెప్తే చూసి నేర్చుకుంటాం మనం. చూడ నిన్నెవరో అంటున్నారు, ఇద్దరు పిల్లలు ఉంటే రెండో వాళ్ళు యాక్టివ్గా ఉంటట, రెండో వాళ్ళకి అన్ని తొందరగా వస్తాయట. ఎందుకంటే పెద్దవాళ్ళు నేర్చుకోవడం కష్టం, పెద్దవాళ్ళు నేర్చుకుని ఉంటారు కదా, వాళ్ళు చేసేవన్నీ చిన్నవాళ్ళు చూస్తుంటారు. అది డ్యాన్స్ నేర్చుకున్నందుకు వీడు నేర్చుకోకుండా డబ్బులు పెట్టకుండా డ్యాన్స్ వచ్చేస్తుంది. అది అప్పుడే అది పెద్ద క్లాసులు చదువుతుంటుంది అనుకోండి, అది చదివి రాస్తూ ఉంటే చిన్న దాని చుట్టూ తిరిగి అమ్మ ఏమంటే ఇది కదా అంటుంది. అమ్మగారు నా తల్లి నీది కష్టాభ్యాసం కూడా అవ్వలేదే, ఏలా అంటున్నావు అంటే అక్క చెప్పింది అంటుంది. అంటే ఇది సహవాసం, అది కూడా సహవాసమే. ఆ పెద్ద పిల్లలకి అలాగా తల్లి చేయలేదు కదా, తల్లి ఐదు దిగులు దిద్దుతో కూర్చోలేదు, ఆ పెద్ద కూతురు దిద్దుతో ఉంటుందేమో చిన్న కూతురికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కూడా అటువంటి సహవాసాన్ని, సరైన సహవాసాన్ని పెట్టామనుకోండి, ఆటోమేటికల్లీ మనకి మన సమయం సద్వినియోగపడిపోతుంది. అదే ధ్యానం అంటే, నిరంతరం దేనినైతే ధీ బుద్ధి ధ్యానం ఆ మార్గాన్ని అనుసరిస్తుందో అది ధ్యానమైంది. అందుకని ఎక్కడో ఉంది బాబు మా గురుదేవులు ఒక భక్తుల్లో కాబట్టి పాడింది, అమ్మ పాట పాడతా ఒకటి కదా ఒక పాట పాడమన్నారు. అంటే మన విశాలకే ఫస్ట్ లో పాడమంటే పాడింది అది ఏంటంటే, నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై అని ఏదో సినిమా పాట పాడింది బాబు. ఇది బాగుంది అయిందా ఇంకా నీ పాట అంటే, ఆయన కొండ మీద ఉంటే నువ్వు నేల మీద ఉన్నారా అంటే, ఆయన నేల మీద లేడా లేదా నువ్వు కొండ మీద లేవా, భక్తులు లేని భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు, భగవంతులేని భగవాన్ భక్తులు ఎక్కడి నుంచి వస్తాడు, కాబట్టి ఇద్దరు వచ్చోటే ఉన్నారు, ఏమిటి పాట పాడు, నువ్వు ఆయన కొండ మీద ఉంటాడు నువ్వు నేల మీద ఉంటావు, నీ బ్రతికిలు అయిపోతుంది అక్కడికి, ఇదే నేర్చుకుంది అని. అంటే మహాత్ములు అంత అందనిస్తారు మనకి, అంత అందనిస్తారు. మరి కొత్తగా పెళ్ళిన తర్వాత అత్తవారింటికి వెళ్తుంటే అమ్మ నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, అమ్మ ఇంకో వెళ్ళి కదా నాకు భయంగా ఉందంటే ఏం చేస్తారు పెద్దవాళ్ళు, చిన్నప్పుడు నేను ఇలాగే అనుకున్నానమ్మా, కొంచెం అలాగే ఉంటుంది కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నీకే అర్థమవుతుందమ్మా, నీకు అర్థమైన తర్వాత అప్పుడు మా ఇల్లు చాలా బాగుంది నువ్వే అంటావు చూసుకో అంటుంది. అంటే వెంటనే గప్చిప్ గా సెట్ చేసుకుని పెట్టులో సామాన్ అని అవునా కదా, అదే కదా అంతే కదా. అందుకని అలాగే మనం కూడా, మనది ఆత్మస్వరూపం, మనది నిత్యమైనటువంటి చైతన్య స్వరూపం, అది ఎప్పుడు కూడా ఆనందదాయకమైనటువంటిది. దాని నుంచి ఏం చేస్తున్నామంటే గుర్తించడం, దాన్ని మన అసలు సహజ లక్షణాన్ని గుర్తించక ఇంకో నేను ఇలా తిరిగేవాడిని ఉండేవాడిని, అందరూ ఎడుతున్నారు కాబట్టి నేను అడవాలి, అందరూ కావాలంటున్నారు కాబట్టి నేను నన్ను కావాలనుకోవాలి, వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి మా ఇంట్లో లేకపోతే చోటు పెంచుకుంటున్నాం అంతే మనం చూడండి కావాలంటే. డిటో చాలా మన ఇళ్లలో క్రోకరీ దగ్గర నుంచి దుప్పట్ల దగ్గర నుంచి అన్ని కూడా డిటో ఉంటూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో లేకపోతాడు. నిన్న ఎవరో మా దిగ్విజయ్ అన్నాడు, మాకు ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడల్లా కొంచెం సంతోషిస్తూ ఉంటానమ్మా నేను, ఎందుకంటే అక్కర్లేనివన్నీ వదిలిపెట్టేసి ఆ ఇంట్లో మళ్ళీ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కష్ట ఖాళీగా ఉండొచ్చు కదా అని. ఎప్పుడు ప్రతిసారి ట్రాన్స్ఫర్ కి అమ్మాయి ట్రాన్స్ఫర్ వస్తే వచ్చింది కానీ హాయిగా ఇల్లుకి కొత్తగా ఇల్లు తీసుకుంటాం, చెత్త చెదారం ఉండదు, మళ్ళీ హాయిగా ఉంటాం అనుకుంటాం. కానీ వచ్చిన తర్వాత కొంతమంది మన ఇంటికి వస్తారమ్మా, మనం కొంతమంది నుంచి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అటు వచ్చి ఇటు ఇటు వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేకపోతే ఇలా అని చెప్పి, లేకపోతే మనకు కొన్ని కావాలనుకుని మొత్తం మళ్ళీ ఇల్లంతా నింపేస్తాం. ఏంటో మాటి మాటికి డబ్బులు ఎన్ని ఎక్కుంటున్నావు, వీళ్ళంతా వ్యర్థం చేసుకుంటున్నావు అన్నాడు. అందులోనే కదరా నా తిప్పలు కూడా అదే, ఏ జీవితానికి వచ్చినా మనసులో చెత్తా చెదరం పెట్టుకుంటున్నాము. ఆ మనసు ఖాళీగా పెట్టుకోరా అంటే ఖాళీగా పెట్టుకోవట్లేదు, మనసులో బోళ్ళంత ఊహలుంటే ధ్యానాన్ని కూర్చోదానికి ఏమొస్తాయి రీల్లాగా, ఇందులో ఉన్నవన్నీ బయటకు వస్తుంటాయి. నా కూర్చున్నాను ఆయన నువ్వు ఎప్పుడు కూర్చుంటావా అని చూస్తున్నాను బయటకు వస్తానికి అని చూస్తాయి. లోపల నుంచి ఒక్కొక్కటే వస్తాయి, వీళ్ళల్లో తిరుగుతాయి, కూర్చునిస్తాయా ఆఖరికి అది ఇది లేకపోతే శుభ్రంగా అన్ని వంగేవాడికి కూడా కాల్చి రేపుతుంది. చూడండి కావాలండి, అలవాటు లేక అభ్యాసే కుటి విద్య అన్నారు. దేన్నైనా ఇది అలవాటు అభ్యాసం చేయాలి. ఇది ఇంతకీ ఎందుకు, నీ సహజ లక్షణాన్ని గుర్తించడానికి. ఆ సహజ లక్షణం లేకపోతే ఎన్నున్నా ఒకటే. మహాత్ములకి ఏ ధనధాన్యాలు భోగభాగ్యాలు ఉంటేనే అలా ఆనందించారండి ఆది శంకరాచార్య స్వామి. ఆయన కోట్లకి మనం అనుకునే బయట డాలర్లకి కోట్లకి బ్యాంకు బ్యాలెన్స్లకి ఏమన్నా ఆయన ఏమన్నా వారసుడా, ఎక్కడ విన్నావా? దేనికి వారసుడు? జీవిత పరమావధికి ఆయన వారసుడు. అందరి జీవితాన్ని బాగుపరచడానికి ఆయన నిధి. ఎంతమంది జీవితాలను ఆయన సార్థక చేశారండి మహాత్ములు. మరి రామకృష్ణ పరమహంస, వివేకానంద, మీగా, తక్కువ సమర్థ రామదాస స్వామి, మరి ఇటువంటి ఇత్యాది మహాత్ములు ఎంతమంది కోకొల్లండి మన జీవితాలకి నేర్పించడానికి. వారిని అనుసరిస్తే చాలు మన జీవితం ఏమైపోతుంది. ఏది ఆరు కాయలు మూడు పూల, మూడు పూలు ఆరు కాయలు, మూడు పూలు ఆరు కాయలు కదా, మూడు పూలు ఆరు కాయలు. ఒక పూకి ఆరు కాయలు ఏంటి, మూడు పూలకి ఒక్కొక్క పూచి ఆరు కాయలు. ఎప్పుడు సముద్రాన్ని గురుపాదాన్ని ఆశ్రయించి అర్థం చేసుకున్నాడు, అవగాహన చేసుకున్నాడు. ఎప్పుడు కూడా గురువుని వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా గురువుని చూడకూడదు. కానీ మనకి మాత్రం అటువంటి అవ్యక్తాన్ని గుర్తించడం కోసం వ్యక్తమైంది. ఇది ఒక వ్యక్తంగా వచ్చి దీనికి ఒక మనసు పెట్టి భగవంతుడు మళ్ళీ దాన్ని గుర్తించమన్నాడు. అది గుర్తించినాడే గురి తప్పని నిజ దృష్టికి గురితేత అని అన్నాడు. గురి తప్పని నిజ దృష్టికి గురిత ఎవరు? తాను. ఇది ఆత్మస్వరూపం చైతన్యం, మనం ఆశ్రయించినటువంటి గురుపాద ఒక భగవత్పాద. దానిని పొందగలిగారు అందరూ కూడా, మహాత్ములందరూ కూడా దాన్ని పొందగలరు. ఒరే కొమ్మరి పురుగు నువ్వు కదలకు, ఆయన కదిలించుకు, వాళ్ళ ఇంటికి వచ్చాం కాస్త ఏదో నా బ్యాలెన్స్ నా బిజినెస్ కాస్త కానివ్వనివ్వరా, అక్కర్లేదు నాకు మనుషులు కూడా అక్కర్లు, అమ్ముడుకం కూడా వద్దు ఇప్పుడు కూర్చో నా సమయాన్ని తినకు. అందుకని గురి తప్పని నిజ దృష్టి ఇక్కడంటే ఈ కొద్ది సమయాన మనం కదలకుండా ఇది చేయగలిగాం. కాలు చాపుకునే చేయనివ్వండి శ్రీ గురుదేవులు అయితే నువ్వు కూర్చోగలిగితే కూర్చోవయ్యా, కూర్చుని చేయి, చక్క పద్మాసనం వేసుకో, భద్రాసనం వేసుకో, సుఖాసనం వేసుకో. కూర్చోలేవు నువ్వు, కింద కూర్చోలేవు, కూర్చోలోనూ కూర్చో. నువ్వు ఒళ్ళు కదకకు మనసు కదకవు, ఒళ్ళు కదిలితే మనసు కదులుతుంది, మనసు కదిలితే ఒళ్ళు కదులుతుంది, అవునా కదా? ఇది ఆలోచించండి ఒకసారి, ఒక్కటి కదిలిపోతూ ఉంటాయి అవునా? అందులో ఇంకెవరన్నా కదిలినా కూడా చూసాం ఇప్పుడు. అందుకని భద్రం కడనే భీ భద్రం పశ్యమి పశ్యాం, కళ్ళు చూసాయి, చెవులు విన్నాయి, ఆ శబ్దం ఎవరో వస్తున్నారు మెట్ల వంక ఆటోమేటిక్ గా దృష్టి వెళ్ళిపోతుంది. అందుకని భద్రంగా వినాలి, భద్రంగా చూడాలి, మంగళప్రదమైనటువంటి దాన్ని అనుభవించాలి. లేకపోతే జీవితం గమనిస్తాను అని చేయాలి. గురి తప్పని నిజ దృష్టికి గురుతూ ఏది అంటారే, నువ్వే ఆశ్రయించేవాడే. దానికోసం అటువంటి గురుపాద సన్నిధి మనకి లభించింది. నువ్వు క్షమించకు, ఎట్లా కూర్చుంటావు అలా కూర్చో, లేదు ఆనుకూర్చుంటావు ఆనుకుని కూర్చో, హాయిగా గోడకు ఆనుకో కూర్చో నడుండి వల్ల, లేదు అలా కూర్చో చాపుకోవాలి, చాపు ఎవడు కాదన్నాడు, పడుకుంటావు పడుకో, గోవిందాసనం అన్నారు దాన్ని కూడా, పడుకుని కూడా గోవిందాసనం హాయిగా పడుకొని ఇలాగ ఇది ఇలా సాఫ్గా పడుకుని ఇలా హాయిగా చేతులు పైకి పెట్టి అది మీకు యోగాలో కూడా ఉంటుంది. యోగా అంటే వేరే బయట నుంచి ఎక్కడి నుంచి రాలి, ఇలా పెట్టుకుని హాయిగా పడుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకోవచ్చు, పుల్లుగా ఉండాలి. ఏముంది హాయిగా స్వతంత్ర జీవిలో మనం అలా పడుకుని చేసి నిద్రపో హాయిగా మనసుని ఏకాగ్రత చేయి, దాని గురించి పరిశీలించు. అందులో నిద్ర వస్తుంది, నిద్ర పో పర్వాలేదు, దాన్ని కూడా పక్కన పెట్టాలి. ఒళ్ళేసింది నిద్ర వస్తుంది, బాగా హాయిగా దానికి కావాల్సిన రెస్ట్ ఇచ్చేసాం, తగ్గ వాటికి ఎన్నిటికో పరుగు పెడుతుంది మనస్సు జీవితం. కాస్త సమయం అనుష్ఠానానికి, కాస్త సమయం ధ్యానానికి. మనం ఏమంతా మన జీవితానికి మన జీవితానికి నిలబెట్టుకో, ఇంత జీవితం వచ్చినందుకు మనం ఎంత ఏమంతా సేకరించుకుంటున్నాం, ఏమంత సేకరించుకుంటున్నాం. మనం ఫ్లైట్ అండి టికెట్ కొనుక్కుని ఎక్కాం, ఆకలి తలిపేసే ముందు ఎక్కడో ఎవడో ఫోన్ చేశాడు వాడికి, అందులో బాగుంది అని. ఏమండి అయ్యో ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్నాను కదా, టేక్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదని చూస్తావా, తలుపులు తీస్తే బయటపడదామని చూస్తావా. అప్పుడు తలుపులు తీసి కూడా చూడం, కిటికీలు కూడా బయటపడి బయటకు వచ్చేస్తాం వెనక. ఎందుకని ఇంటికి పెట్టలే, ఫోన్ ఎవడో చాలరగాడు ఫోన్ చేశాడు అంతే, మొత్తం అంతా సరే భయమే చేస్తావని అంతే కదా. అమెరికా కాదు ఇంకా చంద్రలోకానికి కూడా వెళ్తా ఉన్నాం, నేను ఉన్న చోట రాలే బాబు అవునా. అందుకని మనకిది చావంటే మృత్యు అంటే అంత భయం, కానీ మృత్యు దేహానికి వస్తుంది కానీ తాను అనేటువంటి ఆత్మక లేదు. కరెంటు పోతే ఏమవుతుంది, లైట్లు ఆరిపోతున్నాయి, కానీ తీగల్లో కరెంటు ఉంటుంది. అలాగే ఇంకా అపవర్ కన్నా అది ఉత్తి ఉదాహరణ చెప్పుకుంటున్నాం. ఇవి ఇంత స్పేస్ ఉంది ఖాళీ, ఈ ఖాళీలో మనం వచ్చాము సర్దుకున్నాం, ఇల్లు కట్టలా ముందర, ముందర ఉన్నది ఆకాశమే స్పేస్, తర్వాత ఇల్లు వచ్చింది, ఇంట్లో ఆకాశం బయట ఆకాశం. ఇల్లు వచ్చేసరికి ఏమన్నాము, దీన్ని ఒక మందిర ఆకాశం, అది ఫలానా వాళ్ళు ఇల్లు అండి అంటాం. అక్కడ ఇంట్లో లోపలేముంది బోర్డు, అంత స్పేస్ ఉంటే కూర్చోక లోపల భయం విశాలమైన స్పేస్ ఉంది అంటాం చాలా కదా. మరి ఏంటి స్పేస్ బయట ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉంది, కానీ ఒక ఆచ్ఛాదం చేశాం. అలాగే మన దేహాన్ని కూడా భగవంతుడు ఇలాగా సృష్టించాడు, సృష్టించి దీన్ని ఏం చేశాడు, ఇప్పుడు ఇంటికి రాకడా పోకడా ఎన్ని ఉన్నాయండి, దీనికి లైఫ్ ఉంటుంది. మరి ఇక్కడ మరి అమెరికాలో ఉందో లేదో తెలియదు, మన ఇండియాలో అయితే ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే దానికి ఆయుష్ కడతారు, కట్టే ముందు దానికి ఆయుష్ తర్వాత ఉచ్చ నీచాలు ఇవన్నీ చూసి కానీ వాస్తు ప్రకారం మనం కట్టడం ముందు తీసుకెళ్ళాం శంకుస్థాపన చేసేటప్పుడు. అలాగే దానికి ఆయుష్ కడతాం, ఆయుష్ కట్టిన కొనేవాడు కూడా ఇంటి వాడు ఒక 35 సంవత్సరాలు, ఇప్పుడు ఈ కాలంలో 35 సంవత్సరాలు ఏంటంటే ఇల్లు కొనుక్కోడు, అది డిస్మెంటల్, ఇంటికి విలువ ఉండదు, స్థలానికే ఉంటుంది విలువ, అంటే స్పేస్కే విలువ ఉంటుంది, పైన కన్స్ట్రక్షన్ విలువ ఉండదు. ఇప్పుడు మనం కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఏమండి వృద్ధాప్యం వచ్చింది పనులు చేసుకోలేకుండా ఉన్నాం, ఇంకా ఎవరి మీద ఆధారపడ్డాం, ఏమండి చేసేవాడు అంటాడు ఎంతోనండి పెద్దవాడు అయిపోడు ఎంతకాలం ఎంతో అంటాడు అంతే, పాపం పొమ్మని డైరెక్ట్ గా అనలేడు కానీ అందులో ఉంటుంది అర్థం. ఈ బతికేవాడు కూడా ఏముంటాడు ఏమోనండి ఏదో ఎవరిదేదో ఏంటి మరీ చేయించుకోకుండా ఏదో ఇలాగైనా కనీసం ఇలాగైనా వెళ్ళిపోతే చాలండి అంటాడు వాడు కూడా. మనం ఎన్నో వింటుంటాం, మనం కూడా అనుకుంటూ ఉంటాం దేవుడా దేవుడా పెద్ద వయసు వచ్చి అందరిలాగా పాపం బాధపడేది చేయకనైనా ఏ రోగాలు రోజులు రాకుండా పట్టుకెళ్ళిపో, సహజ లక్షణం అండి. కాబట్టంటే ఈ దేహం వచ్చేది పోయేది కానీ తాను అనేటువంటి దాన్ని అదే పడుకోబెట్టి మనం ఏమనుకుంటున్నాము, పడుకోబెట్టి పోయాడుపోయాడు అంటాం కదా, పడుకోబెట్టి ఏం చేస్తాం పోయాడుపోయాడు అంటాం. ఒక ఆమె చిన్న పిల్ల వచ్చింది కదా తాతయ్య పడుకుంటే పోయాడంటున్నావు అన్నంట, లేదమ్మా ఇది తాతయ్య కానీ తాతయ్య పోయాడు అంటే బామ్మ నీకు ఇద్దరు తాతయ్యలు ఉన్నారైతే ఈ తాతయ్య నీ తాతయ్య లేకపోతే ఆ తాతయ్య నీ తాతయ్య లేకపోతే ఇద్దరు తాతయ్యలు ఉన్నారని అంటారు. మరి పిల్లలకి ఏం తెలుస్తుంది, లేదమ్మా ఇదే తాతయ్య ఒక తాతయ్యే, మరి రెండు మాటలు మాట్లాడుకోండి, లేదమ్మా ఇంక ఈ తాతయ్య లేవలేడు, ఈ తాతయ్య మనకి జిలేబీ తేలేడు, ఈ తాతయ్య నిన్ను ఇంక ఎత్తుకోలేడు, ఇంకా లేదమ్మా ఇది అని కొన్ని గంటల తర్వాత వాడే ఉన్నాడు, ఆ బాడీనే ఉంటుంది ఇక తీసుకువెళ్ళడానికే మనం. ఇప్పుడు ఎందుకు పోయింది ఎవరు, దేహం ఎక్కడే ఉంది కదా, బెదుగుండా పెట్టుకుని పోయాడు పోయాడు నేర్చుకున్నాం కదా, ఏం మన కూడా పడుకోబెట్టుకుని అలా ఎడతారు కదా, ఎట్టి వాళ్ళు ఉండే లేకపోతే అది కూడా ఉండదు కదా అవునా. కాబట్టి ఏంటి పోయేది వచ్చేది దేహం జడం ఇది, దీనిలో మరి ఏది ఉంటే ఇప్పుడు మనం ఎన్ని చేయగలుగుతున్నా, ఒక అవ్యక్తమైనటువంటి శక్తి పవర్ ఉంటే అది ప్రాణ రూపంలో ఉంటే ఎన్ని ఇంద్రియాలున్నా అండి చిన్నప్పుడు బాగా కళ్ళు ఉండొచ్చు, కొంత అయిన తర్వాత కన్ను సైట్ వచ్చింది, కళ్ళు జోడు వచ్చింది, ఆ తర్వాత కాంటాక్ట్స్ వస్తాయి, ఆ తర్వాత ఒక కన్ను అసలేదో పోయిందంటారు, ఆ తర్వాత వచ్చేపు ఏదో పోయిందంటారు, ఎన్ని పోయినా వాడున్నాడని అంటారు. తటవాణి పనిచేస్తున్నట్టు ఆఖరికి బ్రెయిన్ కూడా డెడ్ అయిపోయినా బ్రతికిన వాళ్ళు కోమా అంటారు దాన్ని. ఇంకేంటి పోవాలి, గుండె కొట్టుకోవడం, శ్వాస మొత్తం పోతే పోయాడంట కదా. అది అది ఏ రూపంలో ఉంది, దీన్ని బాడీని రకరకాలుగా ఎలా ప్రకాశింపజేసినా వాడి పూర్వజన్మ కర్మ ఫలితంగా అలా అలా జీవితాలు వస్తాయని మనకి. దాని కూడా శ్రీ గురుదేవులు అంటుండే, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అది పూర్వం పునర్జన్మ ఉంది అంటే ఇతర దేశాల వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ చేయాడితే టీవీలో ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు శ్రీ గురుదేవుడు చెప్పిన మాట, అక్కడ ప్రెసిడెంట్ చెయ్యిపోతే ఇక్కడ మనం టీవీలో చూస్తున్నాం. మరి ఏ శక్తి వలన టీవీలో కనిపిస్తోంది అన్న వైర్లు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి, ఒక శాటిలైట్ ద్వారా దాన్ని ఇది ఆ వేవ్స్ తో పంపడం. అలాగే ఈ ప్రాణంలో ఉన్నటువంటి వాడు కూడా పోయాడు పోయాడు అనేది ఈ కర్మని కొంత ఆర్జించుకుంటే కర్మతో పరంగా లేస్తాడు సూక్ష్మదేహం. కర్మ లేదు, మంచి దృష్టిహాయ సాధనా సంపత్తితో ఉన్నాడు ఆ జీవుడు, వెళ్ళిపోయాడు జీవుడు పర అక్కడ ఇక్కడే తెలుసు. జీవనముక్త స్థితి వచ్చేసింది, జీవనముక్త స్థితి వచ్చి ఈ దేహం నుంచి వదిలిపెట్టింది. ఆ వదిలిపెట్టిన వాడు ఎట్టుంటాడు, ఎంత వయలో హాయికి కలిసిపోయి భగవత్ స్వరూపాన్ని పొందుతాడు. కర్మతో వెళ్ళాడు, వెళ్ళినవాడు మళ్ళా ఇంకో కొన్న కోసం చూసుకుంటాడు. పునర్జన్మ కొన్నండి, కొన్న బదులైపోయింది, దానిలో బాగా శాల్తీలు పెట్టుకున్నాం, సామానం పెట్టుకున్నాం, పిల్లవాడు కర్ర పెట్టుకుంటాడు, బద్దలైపోయింది. బద్దలైపోతే ఏం చేస్తాం, మళ్ళీ పెట్టుకోవడానికి కుండ రొట్టల్లా కుండ చూస్తాం, మళ్ళీ కుండలో నింపుకుంటాం మనం. అదే కుండ ఖాళీగా ఉంది, పోయింది, బాధ లేదు, ఇంకో కుండ కోసం ఎదుర్కోవాల్సిన అవసరం లేదుగా. అలాగే ఇందులో కర్మ చేసుకుంటున్నాం, ఇంకా కర్మను ఆర్జించుకుంటున్నాం, ఇంకో జీవితం కావాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళా పునర్జన్మ, ఇదే జన్మ వస్తుందని మా జన్మ వస్తుంది గ్యారంటీ లేదు, చేసుకున్న కర్మను బట్టి మళ్ళీ ఇందులో వస్తుంది. దాన్ని కూడా భగవద్గీత చదివితే బాగా తెలుస్తున్నాను. కానీ ఇంతకీ కావలసిన మాట ఏంటంటే, మంచి దృష్టితో ఉంటూ ఎవరే భగవంతుని ఆశ్రయించారో ఆ భగవ పాదాన్ని, ఆ గురు పాదాన్ని చక్కగా ఆశ్రయించి అందులో ఉన్నటువంటి భగవన్ నామాన్ని స్మరణని, స్మరణ ఉన్న చోట మరణం లేదు కాబట్టి స్మరణని స్మరిస్తూ మరణాన్ని ఇది మరణ దేహానికి ఉందని నిజ సత్యాన్ని గుర్తించి అమృతత్వాన్ని మనం కనుక అనుభవిస్తూ ఉంటే అటువంటి గురుకృప సద్గురుదేవుల పరమమైన అనుగ్రహానికి మనం చక్కగా వారసులం అవుతాం, అనుభవం మనదవుతుంది. మనం ఆనంద స్వరూపమే కానీ దుఃఖం ఎప్పుడూ కాదు. దుఃఖాన్ని మనసు తెచ్చుకుని మన సుఖాన్ని పెంచుకుంటోంది. ఎక్కడి నుంచి బయటికి రావాలి, సుఖం కోసం ఎదుర్కొంటుంది. సుఖం వచ్చిందంటే మళ్ళీ దుఃఖం వస్తుందని భయం వస్తూ ఉంటుంది. ఈ లోపల దుఃఖం రానే వస్తుంది, ఆలోచించే లోపల చూడగా చూడగా అది అయిపోతాం అనుకుంటాం. చూడండి, మరి ఎక్కువసార్లు అనకరా బాబు, మళ్ళీ అది వచ్చేస్తున్నట్టు. కానీ అలా అనకుండా మనం ఎప్పుడు కూడా అమృతమయమైనట్టు ఆనందమయమైనట్టు భగవన్ నామం భగవంతుడి గురించి కూడా ఆలోచించుకుంటే మన జీవితాన్ని చక్కగా సార్థకత చేసుకోవచ్చు. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. చెప్పండి.